నుంచి 5 వచనాలు చదువుతున్నా. నిర్గమకాండము 20వ అధ్యాయము 3వచనం నుంచి 5 వచనాలు చదువుతుందా. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద నీళ్ల ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషం గల దేవుడును. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరాల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. పిల్లరా, మనం దేవుని మనసు ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో, దేవుని ఆలోచనలు ఏంటో వాక్యములోంచి అర్థం చేసుకోవటం ఆత్మీయ జీవితానికి ఎంతైనా మంచిది. ప్రభు తన మహాకృపలో ఈ 3 జిల్లాల కొరకు కూడా ఈ సహవాసాన్ని కట్టారు కాబట్టి రోజు చక్కగా వాక్యాన్ని ధ్యానం చేస్తాం, ఆరాధించుకుంటాం, అనేక విషయాల్లో బలపడతాం. అయితే కేవలం మీ కొరకే కాకుండా అన్ని జిల్లాల నుంచి కూడా మిమ్మల్ని ప్రేమించి వచ్చిన వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని ఒక కీలకమైన అంశాన్ని ఈ ప్రతిష్ట ఆరాధనలో పంచుకోవడానికి ఆశపడతా ఉన్నాను. ఇందులో సహవాసం కొత్తదైనప్పటికీ ఈ గ్రేటర్ రాయలసీమ సహవాసంలో ఉన్న సభ్యులందరూ కూడా ఎస్ఎఫ్జేని, ఎస్ఎఫ్జే పరిచర్య ఉద్దేశాన్ని బాగా ఎరిగిన వారు. నేను ప్రత్యేకించి ఎస్ఎఫ్జే కోసం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విధి విధానాలు, దర్శనము, లక్ష్యాలు అన్ని మీకు అర్థమయ్యాయన్న భావంతో ముందుకు వెళ్తా ఉన్నాను. ఈ నిర్గమకాండంలో 20వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు తన ప్రజలతో మాట్లాడాలనుకున్నది నాయకుడైన భక్తుడైన మోషే ద్వారా మాట్లాడడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన ఇష్టపడుతూ దేవుడు ఏం కావాలో, ఏం కోరుకుంటున్నాడో, ఏమి ఆశిస్తున్నాడో మాట్లాడుతున్నాడు. అందుకొరకు ఈ అంశానికి మీరు ఆధునిక విగ్రహారాధన అని పెట్టుకుంటే విగ్రహారాధనకు వచ్చిన చాలా విషయాలు నేర్చుకుందాం. సహజంగా విగ్రహారాధన కోసం మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఎరగని వారు, అన్యజనులు, లోకస్తులు తెలియక విగ్రహాలకు మొక్కుతారు అన్నది మనం ఎరిగిన విషయమే. ఒకవేళ ఈ వర్తమానం చెప్పాల్సి వస్తే విగ్రహాలకు మొక్కుతున్న వారికి ఏది దైవమో ఏది విగ్రహమో చెప్తే వాళ్ళకి క్లారిటీ వస్తుంది. కానీ నేను విగ్రహారాధన కొరకు చెప్పబోట్లా, ఆధునిక విగ్రహారాధనని పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. మూలాలు కొన్ని విషయాలు పరిచయం చేసి విగ్రహారాధన ఈరోజు ఏ రూపాల్లో జరుగుతూ ఉంది, ఒకవేళ నీ జీవితంలో ఏమైనా విగ్రహారాధన చేస్తున్నావేమో, విగ్రహారాధన ఎంత ఘోరమైన పాపము, దేవునికి ఎంతగా కోపాన్ని పుట్టిస్తుందో జ్ఞాపకం చేయడానికి ఈ చిన్న ప్రయత్నం. కాబట్టి ఈ విగ్రహారాధన దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే 5వ వచనంలో ఇలా అన్నాడు, ఒకవేళ ఏదైనా విగ్రహాన్ని భూమి మీద కాని ఆకాశంలో కాని నీళ్లలో కాని ఉండి దాన్ని చేసుకుంటే, దానికి సాగిలి పడితే, దాన్ని పూజిస్తే, దాన్ని సేవిస్తే, 5వ వచనంలో ఒక పదాన్ని వాడాడు, నన్ను ద్వేషించటమే అన్నాడు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషం గల దేవుణ్ణి, నన్ను ద్వేషించు వారి విషయంలో అన్నాడు. దేనికి మొక్కినా నిజదేవుణ్ణి ద్వేషించటమాట. దేనికి మొక్కినా నిజదేవునికి రోషం పుట్టించటమాట. దేవుడు దాని విషయంలో చాలా కోపం తెచ్చుకుంటున్నాడు. 3-4 తరాల వరకు ఆ దోష శిక్షను తీసుకొస్తాను అన్నాడు. 2:6 ఏమన్నాడంటే, విగ్రహానికి కాక ఆయన మాత్రమే దేవుడుగా ఆరాధిస్తూ ఉంటే, 2 నీ దేవుణ్ణైన యెహోవాను నేనే అన్నాడు. ఆయన్ని ఆరాధించడానికి ఇక్కడ రాయబడ్డ పదం ఏంటంటే 6 ప్రేమించడం, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 వరకు కరుణించువాడను అన్నాడు. ఆయన్ని ఆరాధించటం, మొక్కటం, సేవించటం అంటే సహజంగా మనం లోకంలో చూస్తున్న ఆరాధన ఎట్లా ఉంటుందంటే 2 జోడించి దండం పెడితే ఆరాధించినట్లు, తల ఉంచి తల నేలకు తాకి దండం పెడితే ఆరాధించినట్లు. మనం చాలాసార్లు ఫిజికల్ స్ట్రక్చర్లో, బాడీ స్ట్రక్చర్లో ఇది ఆరాధన భావం అనడానికి కొన్ని సింబల్స్ ఉన్నాయి. దేవుడు దానికోసం మాట్లాడడం లేదు. దేనికోసం మాట్లాడుతున్నాడంటే ద్వేషించటం, ప్రేమించటం కోసం మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి, బైబిల్ దేవుడు కోరుకున్న ఆరాధన ఏంటంటే ఆయన్ని ప్రేమించాలి. ఆయన్ని ప్రేమించకుండా వేరే ఎవరిని ప్రేమించినా దాన్ని ఆయన ఏమంటున్నాడంటే ద్వేషించటం అన్నాడు. దానికి ఈ పదాలు రాయబడ్డాయి. ఏ పదాలు? 4 ఒక విగ్రహాన్ని చేసుకోవటం, దానికి సాగిలి పడటం, వాటిని పూజించటం, అవి ప్రేమకు సింబల్ గా ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి వర్షిప్ అంటే ఫలానో పుష్పాన్నో ఇవ్వటం మాత్రమే కాదు, హృదయాన్ని ఇవ్వటం. వర్షిప్ అంటే ప్రేమించటం. వర్షిప్ అంటే ఆరాధించటం, ప్రేమించటం. దాని కొరకు ప్రారంభంలోనే మాట్లాడుతున్నాడు. బైబిల్ ఏమంటుందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రూపాన్ని, ఏ విగ్రహాన్ని, ఏ చెక్కిన దాన్ని, విగ్రహం అన్నకాడ పుట్టినోట్లో చెక్కిన విగ్రహము అన్నాడు. చెక్కిన దేన్ని కూడా చేసుకోకూడదు అన్నమాట మాట్లాడుతున్నాడు. దాని విషయంలో చాలా కోపగించుకుంటున్నాడు ఆయన. దాన్ని క్షమించను అంటున్నాడు. 3-4 తరాల వరకు శిక్షిస్తాను అన్నాడు. మనకు అర్థమైంది. కింద లేవీ కాండం 26:1 మీ వెసులుబాటు కొరకు నేను డిస్ప్లే చేస్తున్నాను, మీరు చదువుకోవచ్చు, నోట్ చేసుకోవచ్చు. లేవీ కాండం 26 ఆ మాట మాట్లాడుతున్నాడు ఆయన. 26:1 చదువుదాం. లేవీ కాండం 26:1 చదువుదాం. మీరు విగ్రహములను చేసుకొనకూడదు. చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలువబెట్టకూడదు. మీరు సాగిలి పడటకు ఏదో ఒక రూపముగా చెక్కబడ్డ రాతిని మీ దేశంలో నిలపకూడదు. నేను మీ దేవుణ్ణైన యెహోవాను, నేనే దేవుణ్ణి. ఇంకా ఏ రూపాన్ని కూడా మీరు పెట్టడానికి వీల్లేదు అని కరాఖండిగా ఇస్రాయేల్ ప్రజలతో ఆయన చెప్పేశాడు. ద్వితీయోపదేశ కాండం 4:15-16. హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. కావున మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కల గల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి కింద నీళ్లయందలి ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనుకున్నట్లు ఆకాశం వైపు కనులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకున్నట్లు మీరు బహుజాగ్రత్త పడు అన్నాడు. మొత్తం లిస్టులో తీసుకొచ్చాడు ఆకాశమందున్న నక్షత్రాల సమూహం గాని, భూమి మీద ఉన్న జంతువులు గాని, పక్షులు గాని, పురుగులు గాని, దేన్ని కూడా చేసుకోవద్దు, దేన్ని ఆరాధించొద్దు, దేన్ని పూజించొద్దు, జాగ్రత్త పడండి అన్నది ఆయన మనకిచ్చిన హెచ్చరిక. క్రైస్తవ్యంలో విగ్రహం గురించిన బోధ చాలా చక్కగా వెళ్ళింది. మొట్టమొదటిసారిగా నేను విగ్రహారాధన చేయకూడదు అన్న స్పృహ చాలా మంది క్రైస్తవులకు ఉంది. ఆ విగ్రహాలుగా కనబడుతున్న వాటిలోంచి బయటకు వచ్చేసామని నేను భావిస్తా ఉన్నాను. అయితే ఆర్సీఎంలో ఉన్నవారు బయటకు వచ్చినట్టుగా అనుకోవడానికి వీల్లేదు. క్రైస్తవ విగ్రహాన్ని పెట్టారు అక్కడ, యేసుక్రీస్తు ప్రభు విగ్రహాన్ని, మరియమ్మ విగ్రహాన్ని, పటాలను చేసుకోవడం కూడా అది వాక్య ప్రకారంగా అంతమాత్రం కూడా ఆరోగ్యకరమైన విధానం కాదు, అది కూడా జ్ఞాపకం చేస్తున్నారు. పాత నిబంధనలో విగ్రహారాధన కూడదు అని కరాఖండిగా చెప్పిన దేవుడు కొత్త నిబంధనలో అదే మాట మాట్లాడాడు, విగ్రహారాధన పాపం, విగ్రహారాధన చేయకూడదు, విగ్రహాల జోలికి వెళ్ళొద్దు అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:14 చదవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:14 చదవాలి. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అన్నాడు. పారిపోండి అన్న మాట దగ్గర ఎంత సీరియస్ గా మాట్లాడుతున్నాడో అర్థం కావాలి. విగ్రహారాధనకు దూరంగా పారిపోండి, అది ఎంత మాత్రం మంచిది కాదు, ఆయన కోపాన్ని పుట్టించే పని అని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. అట్లాగే మొదటి యోహాను పత్రిక 5:21 కూడా చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు అన్నాడు. విగ్రహాల జోలికి వెళ్ళొద్దు, విగ్రహారాధనకు దూరంగా ఉండండి అన్నాడు. కాబట్టి ఇది నిర్వివాదాంశం, విగ్రహారాధన చేయకూడదు, విగ్రహాల జోలికి వెళ్ళకూడదు, విగ్రహాలకు దూరంగా ఉండాలి, నిర్వివాదాంశం. దాని మీద నేను ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు. అయితే నేను చెప్పాలని ఇష్టపడుతున్న ఆ సంగతులు ఏమిటంటే, దేవుడు విగ్రహారాధన ఎంత అసహించుకుంటాడో, విగ్రహారాధన చేస్తున్న వాళ్ళకి ఎంత శ్రమ వస్తుందో, ఎంత కీడొస్తుందో మనకి చెప్పడానికి ఐగుప్తుల విషయంలో దేవుడు తన ఉగ్రతను కుమ్మరించాడు. దాన్ని నిర్గమకాండంలో మనం చూస్తాం. మోషే నాయకత్వంలో దేవుని ప్రజలకు విమోచన అనుగ్రహించాలనుకున్నప్పుడు దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు అని బైబిల్ మాట్లాడింది. ఫరో హృదయం కఠినపరచడానికి అనుమతించాడు ఆయన. ఫరో హృదయాన్ని కఠినపరచుకుంటే దెబ్బ మీద దెబ్బ, చావు దెబ్బలు కొట్టి మొత్తానికి ఇస్రాయేల్ బయటకు తీసుకొచ్చాడు. అయ్యా, ఎందుకు ఫరో హృదయాన్ని కఠినపరిచి నువ్వు ఐగుప్తు ప్రజల మీదకు తీర్పు తీసుకొచ్చావు అని ఒకవేళ మనం అడగగలిగితే, దేవుడు తన మహిమ కొరకు ఫరోను వాడుకున్నాడు అని బైబిల్ మాట్లాడుతుంది. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఆయన ఇలా అంటాడు, 9:17, మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పాను, నేను నీ యందు నా బలము చూపుటకు నా నామం భూలోకమందంతటా ప్రచురమగుటకును అందునిమిత్తమే నిన్ను నియమించాను అన్నాడు. దేవుడు ఐగుప్తుని ఒక ఎగ్జాంపుల్ గా ప్రపంచానికి చూపించాలనుకున్నాడు. ఐగుప్తు రాజును కూడా ఒక ఎగ్జాంపుల్ గా చూపించాలనుకున్నాడు. ఆయన అందరినీ వాడుకుంటాడు, ఫరోను కూడా వాడుకున్నాడు, ఐగుప్తు ప్రజలను వాడుకున్నాడు, ఇస్రాయేల్ ప్రజలను వాడుకున్నాడు. అందులో నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. వాళ్ళకి సంభవించిన సంగతులు మనకి పాఠాలు, అందులో నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. కాబట్టి దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచి ఐగుప్తులో చేసిన వధ అంతా ఇంత కాదు. మనం దేవుడు ప్రేమ కలిగిన వాడుగా ఎక్కువగా వింటాం, నిజమే ప్రేమ విషయంలో ఆయన సంపూర్ణుడు. కానీ దేవుని కోపం ఎంత భయంకరంగా ఉంటుందో మచ్చుకి ఐగుప్తులో తీసుకొచ్చిన తెగులను స్టడీ చేస్తే మనం భయపడిపోతాం, వణుకుపడుతుంది. అయినా ఎందుకు ప్రభువా విచిత్రమైన రీతిలో ఐగుప్తులో మీరు తెగులు తీసుకొచ్చారు అని మనం అడిగితే దానికి ఒక ప్రధానమైన కారణాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. నిర్గమకాండం 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదవాలి. ఇలా అన్నాడు, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందల మనుషులలోనే గాని జంతువుల్లోనే గాని తొలి సంతతంతయు హతము చేసి, అండర్లైన్ చేద్దాం, ఐగుప్తు దేవతల కందరికి తీర్పు తీర్చేదను, నేను యెహోవా. దేవుడు ప్రజలకు ఏం చెప్పాలనుకున్నాడంటే ఎవరు నిజమైన దేవుడో అర్థం కావాలి. వారు దేవుడిని పెట్టుకున్నారు, దేవతను పెట్టుకున్నారు, కానీ నేను దేవుణ్ణి, నేను యెహోవాను. యెహోవా అంటే దేవుడు, దేవుడు, నేను దేవుణ్ణి. వాళ్ళ దేవుణ్ణి పెట్టుకున్నారు. ఈ మాట కొంచెం మీరు అర్థం చేసుకోవాలండి. భారతదేశంలో మనం ఎన్నో దేవీ దేవతలను చూస్తా ఉన్నాం, ఐగుప్తులో కూడా ఎన్నో దేవీ దేవతల కోసం వింటున్నాం, వాటి ఫోటోలు కూడా ఇప్పటికీ మనకు అందుబాటులో ఉన్నాయి. గ్రీకు పురాణాల్లో కూడా చాలా మంది దేవతల కోసం, దేవుల కోసం మనం చదువుకుంటాం. ఏక దేవతారాధన కాదు, బహుదేవతారాధన చాలా మతాల్లో ఉంది. క్రైస్తవ్యంలో ఒక దేవుడి కోసమే ఆ ఒక్క దేవుడిని ఆరాధించడమే, ఆ ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా బయలుపరచబడడం క్రైస్తవ్యంలో చూస్తున్నాం. చాలాసార్లు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ దేవుళ్ళకి మహిమ లేకపోతే వాళ్ళు ఎట్లాగా ఆరాధిస్తారు, వాళ్ళ దేవుళ్ళు నమ్ముకుంటే వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది కదా, వాళ్ళకి లాభాలు వస్తున్నాయి కదా అని సహజంగా మనకు అనిపిస్తుంది. నేనంటాను ఖచ్చితంగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయబడతారు, వాళ్ళ దేవతలు మహిమ కలవుగా వాళ్ళు నమ్ముతున్నారు, మహిమ కలవుగా వారు భావిస్తూ ఉన్నారు. బైబిల్ ఏమంటుందంటే వేరొక వర్గం లేదు, ఒకే ఒక్క దేవుడు, ఆయన యెహోవా, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. మరి ఈ దేవీ దేవతలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయంటే బైబిల్ మనతో మాట్లాడేది పడిపోయిన దేవదూతలు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఆ మాట మనం చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం కాగా సర్వలోకాన్ని మోసపుచ్చేవాడు, లోకమంతటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నవాడు, లోకమంతట్లో దేవుడిగా చలామణి అవుతున్నవాడు, అందరికీ వారికి నచ్చినట్టుగా ఏ రూపం చేసుకుంటే ఆ రూపంలో ఆ రూపాన్ని చేసుకోవడానికి ప్రోత్సహిస్తున్నవాడు. వాడికి ఏం కావాలంటే దేవుడి స్థానం కావాలి. సాతాను అక్కడే పుట్టాడు. దేవుడు కాడు, దేవుడు కావాలని వాడు ఆశపడ్డాడు. అది దురాశ. అట్లాగే పడిపోయిన ఈ దూత, ఈ కెరూబు, వాడు పడిపోవడమే కాదు వాడితో పాటు దూతలను కూడా పడగొట్టాడు, ఒక వర్గాన్ని తయారు చేసుకున్నాడు. ఈ వర్గం వేరే ఎక్కడి నుంచో రాలా, ఈ దేవుడి దగ్గర నుంచి వచ్చింది. దేవుడు సాతాన్ని పుట్టించాడు అంటే ఒక రకంగా అవుననే చెప్పాలి, మంచి దూతగా చేశాడు. వాడు స్వభావాన్ని పాడు చేసుకున్నాడు, వాడు దెయ్యంగా మారాడు, దేవుడికి నచ్చని స్వభావం వాళ్ళలో కనబడింది, వాణ్ణి గెంటేశాడు. కాబట్టి 9వ వచనంలో కాగా సర్వలోకాన్ని మోసపుచ్చుచు ఏమని మోసం చేస్తాడు? సాతాను మోసం చేస్తే ఏమని మోసం చేస్తాడు? లోకాన్ని ఎట్లా మోసం చేస్తాడు? మనం 12వ అధ్యాయంలో ఉన్నాం కదా, 13వ అధ్యాయంలో ఎలా మోసం చేస్తాడో రాయబడింది. 13వ అధ్యాయంలో ఎట్లా మోసం చేస్తాడో రాయబడింది. 13వ అధ్యాయము ప్రారంభ వచ్చిన 10 కొమ్ములు 7 తలలు గల ఒక క్రూరముఖం. వాడు క్రూరముఖమే, కానీ 10 కొమ్ములు ఉన్నాయిగా, 7 తలలు ఉన్నాయిగా, 10 కొమ్ములు బలానికి సూచన, వాడు బలవంతుడు. 7 తలలు జ్ఞానానికి సూచన, వాడు యుక్తి కలిగిన వాడు. కాని క్రూరముఖం దేవుడు కాదు, సాతాను. సాతాను వాడు ఏం చేస్తారట? కిందల రాయబడింది, దాని కొమ్ముల మీద 10 కిరీటాలు, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లు ఉండెను. దేవుణ్ణి దూషించి, దేవుడికి దూరం చేసి, తనను తాను దేవుడుగా, తనను ఆరాధించేటట్లుగా మభ్య పెట్టడమే వాడు చేసే మోసం. 4, ఆ మృగమునకు అధికారమిచ్చినందున, ఆ మృగముకు అధికారమిచ్చినందున వారు ఘట సర్పానికి నమస్కారం చేసిరి. ఘట సర్పం సాతాను, లోకం సాతానుకు నమస్కారం చేస్తున్నారు. వినండి, ఏ మతంలోనైనా వారు ఆరాధిస్తున్న దేవుళ్లను నిజముగా దేవుళ్ళు అని ఆరాధిస్తున్న పరిశుద్ధ లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, ఒకడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన సృష్టికర్త, ఆయన నుంచే సమస్తం కలిగాయి. మరి ఇంతమంది దేవతలు ఎక్కడి నుంచి వచ్చారంటే, ఆరంభం ప్రకటన గ్రంథం మాట్లాడుతుంది, దేవదూతలు, పడిపోయిన దేవదూతలు, చెడిపోయిన కెరూపు, వాడు భూమి మీదకి వచ్చాడు. ఏం ఆశిస్తాడు మనిషి దగ్గర? నీ డబ్బొద్దు, నీ బంగారం వద్దు, నీ ఆస్తిపాస్తులు వద్దు, నీ అందం కూడా వడుకొద్దు. ఎందుకంటే వాడు చాలా అందగాడు, వాడు చాలా జ్ఞానవంతుడు, వాడు మహిమ కలిగిన కెరూపు. నీ దగ్గర నుంచి వాడికి ఏం వద్దు? వాడికి ఏం కావాలంటే, దేవుడు కోరుకున్నది ఒకటి నీలో ఉంది, నీ హృదయం. నీ హృదయం అది ఒక్కడే ఆయన కోరుకున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదన్నాడు కదా, నాకు తప్ప ఇంకెవరికి మొక్కకూడదన్నాడు కదా. కాబట్టి దేవుడు కోరుకున్న దానికి దేనికైనా డిమాండ్ ఉంటుంది. దేవుడు కోరుకున్నాడు కాబట్టి ఇక మనిషి హృదయానికి చాలా డిమాండ్ వచ్చింది. సాతాను అదొక్కడే కోరుకుంటున్నాడు, నువ్వు నాకు మొక్కాలి, నీవు నాకు సాగిలు పడాలి, నీవు నాకు నమస్కరించాలి. అది వాడు కోరుకునేది, అది వాడు కోరుకునేది. దానికి ఏం తీసుకొస్తున్నాడంటే, 10 కొమ్ములు అబ్బా, 7 తలలు అబ్బా, పెద్ద ఘట సర్పం, డ్రాగన్, నోరు తెరిస్తే నిప్పులు, మంటలు. ఎలా ఉంది, ఎలా ఉంది? చైనాలోకి వెళ్ళి చూస్తే డ్రాగన్ ఆరాధిస్తా ఉంటారు. మన దగ్గర ఉన్న పరిస్థితి మనకు తెలుసు, వేటిని ఆరాధిస్తున్నారు. మూలాలు ఏంటంటే, పడిపోయిన దూతలు, చెడిపోయిన దూతలు దురాత్మలుగా ఉండి మనుషుల్ని దేవుళ్ళుగా నమ్మిస్తూ ఆరాధన కోరుకుంటున్నారు. ఇప్పుడు ఐగుప్తులో మొత్తం అంతా ఇదే పరిస్థితి. ఐగుప్తులో బాగా భక్తి చేస్తున్నారు, బాగా ఆరాధిస్తున్నారు. దేవుడు ఐగుప్తు ప్రజలకు ఎవరు నిజమైన దేవుడో చెప్పాలనుకున్నాడు. ఇస్రాయేల్ ప్రజలు వారితో 430 సంవత్సరాలు సహవాసం చేశారు కాబట్టి, ఇక తర్వాత పుట్టిన జనరేషన్స్ కి దేవుళ్ళు అంటే కొన్ని రూపాలని వాళ్ళు ఊహించుకుంటారు కాబట్టి, ఎవరు నిజమైన దేవుడో దేవుడు తీర్పు తీర్చే తరుణం, తీర్పు తీర్చిన సందర్భం ఇస్రాయేళ్ళ ఐగుప్తులో ఇస్రాయేళ్ళ నిర్గమనం, అక్కడ దేవుడు తీర్పు తీర్చాడు. నేను తీర్పు తీరుస్తాను అన్నాడు. ఎలా తీర్పు తీర్చాడు, ఏం చేశాడు? 10 తెగుళ్ళు తీసుకొచ్చాడు ఆయన, 10 తెగుళ్ళు తీసుకొచ్చాడు. 10 తెగుళ్ళలో మొదటి సూచన ఎంత విచిత్రంగా ఉంటుందంటే వాళ్ళు నిన్ను నమరు, నమరు కాబట్టి నువ్వేం చేస్తావంటే నీ చేతిలో ఉన్న కర్ర కింద పడే అన్నాడు. నిర్గమకాండం 7:8-12 దాన్ని మనం చూస్తాం. నీ చేతిలో ఉన్న కర్ర కింద పడే అన్నాడు. మోషే కర్ర కింద పడేశాడు, దాని తోక పట్టుకో అన్నాడు. పాము అయింది, తోక పట్టుకో అన్నాడు, మళ్ళా కర్ర అయింది. వెళ్ళు వెళ్ళు, వాళ్ళు నమ్మకపోతే ఇదే చెయ్యి. ఇది చేస్తే నమ్ముతారా? తప్పకుండా నమ్ముతారు. ఎందుకంటే పాము వాళ్ళకి దేవుని స్వరూపం, పామును దేవుడిగా ఆరాధిస్తున్నారు. ఎంత ఘోరంగా ఉంటుందో, విషం కక్కే సర్పం ఎట్లా దేవుడయ్యిందంటే వాడు మోసగాడు. వాడి స్వభావం విషం కక్కడమే, వాడి స్వభావం కాటేయడమే. బైబిల్లో సర్పము యుక్తి కలిగింది, ఆది సర్పము, ఘట సర్పము, ఎర్రని సర్పము అని సాతాను కోసం నేరుగా మాట్లాడాడు. మీరు చూస్తున్న ఆ ఇమేజ్ లో వాళ్ళ కిరీటాల పైన సర్పాలున్నాయి, సర్పాలున్నాయి. సర్పాన్ని దేవుడిగా, దేవతగా ఐగుప్తులు ఆరాధించారు. మనం కూడా మన పరిస్థితిలో చూస్తున్నాం. కానీ బైబుల్ కరాఖండిగా సర్పాన్ని సాతాను రూపంగా మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి మొదటిగా ఏం చేయమన్నాడు? వాళ్ళు నమ్మాలంటే పామును చూస్తే నమ్ముతారు, కర్ర కింద పడే పాము అవుతుంది. తర్వాత వెళ్ళి కర్ర పట్టుకో, తోక పట్టుకో, కర్ర అవుతుంది. ఒకడు ఎవరైనా సరే కర్రను పామును చేస్తే, పామును కర్ర చేస్తే దేవుడు అని నమ్మే జనం, కాబట్టి నమ్ముతారు, వెళ్ళు అన్నాడు. మోషే వెళ్ళాడు. ఇది చేయడం కాకుండా ఏం చెప్పాలనుకున్నాడంటే దేవుణ్ణి పరిచయం చేశాడు రాజుకి. 7 అధ్యాయానికి ముందు 5 అధ్యాయంలో దేవుణ్ణి పరిచయం చేశాడు. మేబీ నేను అన్ని విషయాలు చెప్పలేకపోవచ్చు, కొన్ని మీ గ్రహింపు కొరకు, మీ అవగాహన కొరకు. మనం ఎంత మోసంలో బ్రతుకుతున్నామో, ఆ మోసంలో నుంచి బయటకు రావడానికి ఎంత మెలకువతో, శ్రద్ధతో బైబిల్ చదవాలో. ఆదివారం 52 ఆదివారాలు మొక్కుబడిగా గుడికెళ్ళొచ్చే మన పరిస్థితి క్రైస్తవులమని చెప్పుకుంటూ బైబుల్ చేతిలో పెట్టుకొని కూడా ఎట్లా మోసపోతా ఉన్నామో, దాని ప్రతిగా, దానికి వ్యతిరేకంగా లేకపోతే ప్రత్యన్మయంగా దేవుడు మనకిచ్చిన ఎస్ఎఫ్జే సహవాసాన్ని సరిగ్గా వాడుకుంటే సాతాను ప్రతి కుట్రలో నుంచి, మోసాల్లో నుంచి, కుయుక్తుల్లో నుంచి ఎట్లా బయటపడతామో మీకు అవగాహన రావడం కొరకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేయడానికే ఈ మాటలు మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. సరే, ఆయన మోషేని పంపించాడు. పంపించేటప్పుడు మోషే ఎట్లా వెళ్ళాడంటే దెబ్బలు ఆడుకుందాంరా అన్నట్టుగా, పిలవడానికి వెళ్ళినట్టుగా వెళ్ళాడు ఫరో దగ్గరికి. ఏమంటాడు, ఏమంటాడు? నిర్గమకాండం 5వ అధ్యాయం, నిర్గమకాండం 5వ అధ్యాయం 1వ వచనం. తరువాత మోషే అహరోనులో వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఏమన్నారు, ఏమన్నారు? ఈ 20 లక్షల మంది జనాన్ని పంపించేయంటున్నారు. ఎందుకు పంపించేయాలి? దేవుడు పంపించమన్నాడు, పంపించాల్సిందే అన్నట్టుగా మాట్లాడాడు వెళ్ళి. దానికి రియాక్షన్ ఎట్లా వచ్చిందండి 2వ వచనంలో? ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేల్ను పోనిచ్చుటకు ఎవడు యెహోవా అని అడిగాడు. యెహోవా ఎవడు? హూఈజ్ హీ? ఎవరు యెహోవా ఎవడు అని అడిగాడు. 3, అప్పుడు వారు హెబ్రీయుల దేవుడు మమ్మను ఎదుర్కొనును. ఆయన హెబ్రీయుల దేవుడు, ఆయన హెబ్రీయుల దేవుడు. ఆయన చెప్పాడు నువ్వు పంపించాల్సిందే, నేను పంపను, దిక్కున్నా కూడా చెప్పుకోండి. అది జరిగిన కాన్వర్జేషన్. సరే నువ్వు పంపనంటున్నావు కాబట్టి ఎలా పంపవో చూస్తామని చెప్పి వీళ్ళు కూడా అలాగే నిలబడ్డారు. మొత్తానికి సామరస్యంగా బయటికి తీసుకురావడం దేవుని ఉద్దేశం కాదు. మనుషులు బయటికి రావడానికి ముందు మోసాల నుంచి బయటకు రావాలి, అబద్ధాల నుంచి బయటకు రావాలి. ఎక్కడెక్కడ మోసపోయారో అది ఐగుప్తీయులకు అర్థం కావాలి, ఇస్రాయేల్కి అర్థం కావాలి, ఈ చరిత్ర చదువుతున్న భవిష్యత్తు తరాలకు మన తరానికి కూడా అర్థం కావాలని చెప్పి దేవుడు ఐగుప్తులో తన హస్తాన్ని చూపించాడు. కాబట్టి పంపము అన్నాడు. పంపకపోతే నీ సంగతి చూస్తాను అని మోషే అన్నాడు. ఆ చూద్దిగానే నీ సంగతి నేను చూస్తానులే అని చెప్పి స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎట్లా జరుగుతుందంటే మోషే వెళ్ళాడు, గో ఆయన పంపించాడు వచ్చామన్నా, అయితే ఏంటట ఏంటంట అని చెప్పి కర్ర కింద పడితే పాము అయింది. విచిత్రం ఏంటంటే వాళ్ళందరూ నవ్వుకున్నారు, ఓహో నువ్వు కర్రను పాము చేస్తావు, ఇదేదో మాకు కొత్త అనుకుంటున్నావు ఏంటి అని చెప్పి వాళ్ళేం చేశారు, ఈయన దగ్గర చాలా మంది పేర్చున్నారు మంత్రిగారు, మీకు ఇదంతా బాగా తెలుసు చిన్నపిల్ల స్టోరీయే, కానీ తప్పదు నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తే కొంత సబ్జెక్ట్కి న్యాయం జరుగుతుంది. నిర్గమకాండం 8వ అధ్యాయంలో 8వ వచనం మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఫరో మీ శక్తి చూపుటకే ఒక మహత్కార్యము కనుపరచుడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకుని ఫరో ఎదురు దాన్ని పడవేయమనుము, అది సర్పమగును. కాబట్టి మోషే అహరోనులు ఫరో వద్దకు వెళ్లి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుట అతని సేవకులు ఎదుట తన కర్రను పడవేయగానే అది సర్పమాయను. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునుగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. వారిలో ప్రతి వాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను మింగివేయగా. పామును ఎందుకు చేయమన్నాడంటే వాళ్ళు ఆల్రెడీ పామును ఆరాధిస్తున్నారు, సర్పాన్ని దేవతగా చూస్తున్నారు, వాళ్ళు ఆల్రెడీ అదే ప్రాక్టీస్ చేశారు. ఎంత ఆశ్చర్యమో, వాళ్ళ కర్రలు పడేస్తే వాళ్ళ కర్రలు కూడా పాములు అయ్యాయి. ఇది మనకి నిర్గమకాండం 7వ అధ్యాయం చదువుతామంటే ఏమర్థమవుతుంది అంటే అదేంటి, వాళ్ళు ఎలా చేయగలిగారు, చేయగలుగుతారు, బ్లాక్ మ్యాజిక్ ఉంది, డెవిల్స్ ఉన్నాయి, ఈవిల్ పవర్ ఉంది, లేవు అని బైబిల్ చెప్పట్లేదు. అయితే మనం అనుకుంటున్నట్టుగా మనుషుల ఆత్మలు కావు, వాళ్ళందరూ కూడా సాతాను వాని దూతలు భూమి మీద మనుషులను అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. కాబట్టి దేవుడు అన్ని విషయాలు బైబిల్లో రాయించాడు, అందులోంచే విషయాలు చూస్తున్నాం. వాళ్ళు పాములు చేశారు, ఏం చెప్పడానికి ట్రై చేశారంటే మీరు ఏ పాముల్ని దేవతలుగా ఆరాధిస్తున్నారో ఆ సర్పాల కంటే నేను శక్తి కలిగిన దేవుణ్ణి, ఐగుప్తు దేవతలకు తీర్పు తీరుస్తాను, నేనొక్కడనే దేవుణ్ణి అన్నది నిరూపించుకుంటాను. అది మనకి క్లారిటీ కొరకు ఆయన చేశాడు. రెండవ ఇంకా ఆ దేవుడు చేసిన ఆ తెగుళ్ళు, తప్పించిన తెగుళ్ళు అద్భుతాలు చూస్తే 7వ అధ్యాయంలో 2వ అద్భుతం ఐగుప్తు నదుల్లో ఉన్న నీళ్ళన్నింటినీ, ఎర్ర సముద్రంలో ఉన్న నీళ్ళన్నింటినీ, నైరు నదిలో ఉన్న నీళ్ళన్నింటినీ కూడా రక్తంగా మార్చేశారు. పంపనం అంటే ఏటి మీద దేవుడు కొట్టమన్నాడు, ఏటిని కొడితే నీళ్లు రక్తమైపోయాయి. ఎందుకు నీరు రక్తంగా మార్చాడంటే ఐసిస్ అనే దేవత వాళ్ళు పెట్టుకున్న దేవత పేరు. ఆ దేవత ఫోటో కూడా వాళ్ళు ఎలా ఆరాధిస్తారో ఆ దేవత ఫోటో కూడా మీకు డిస్ప్లే అవుతా ఉంది. ఐసిస్ దేవతను వారు ఎందుకోసం ఆరాధిస్తారంటే పాడి పంటల దేవత. ఈ దేవత వల్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ దేవతల వల్ల నదులు పారుతున్నాయి. ఈ దేవతల వల్ల పంటలు పండుతున్నాయి. కాబట్టి ఐసిస్ని వాళ్ళు ఆరాధించారు. దేవుడు ఏం చెప్పాలనుకున్నాడంటే, వర్షాలు కురిసేది నా వల్ల, నదులు పారేది నా వల్ల, పంటలు పండేది నా వలన కాదు అంటే, మీ ఐసిస్ దేవతను నేను నేలను రక్తంగా మారుస్తున్నాను, మరలా నేలను మంచి నేలగా మార్చడం సాధ్యమవుతుందేమో, ట్రై చేయండి అని చెప్పాడు. వాళ్ళెంత తల తిక్కోవాలంటే వాళ్ళు కూడా వచ్చి నేలను రక్తంగా మార్చారు. ఏంటి ఉపయోగం? ఏంటి ఉపయోగం? దేవుడు నేలను రక్తంగా మారిస్తే, వాళ్ళ రక్తం అయిపోయిన నేలను మామూలు నీళ్ళుగా మారిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది? వాడికి పాడు చేయడం తప్ప బాగు చేయడం ఏం తెలుసు? వాడు మబ్బి పెట్టడం తప్ప నిజంగా వాడి స్వభావంలో మంచి లేదు. మంచి ఉంటే వాడి దేవతగానే ఉండేవాడు, దెయ్యం ఎందుకు మారుతాడు? కాబట్టి రెండవ ఈ నేలను రక్తంగా మార్చటం వెనక ఉద్దేశం, ఆ పాడి పంటల దేవతకు తీర్పు తీర్చాడు ఆయన. మూడు, మనం నిర్గమకాండం 10:21-23 మూడు దినాలు ఐగుప్తు దేశమంతా కటికి చీకటి కమ్మేటట్లుగా చేశాడు. ఎందుకయ్యా ఇట్లా చేశావంటే, వాళ్ళు సూర్య భగవాను ఆరాధిస్తున్నారు. ఆ దేవునికి వాళ్ళు పెట్టుకున్న పేరు రా లేదా రే అని పిలుస్తారు. నిజంగా మనం చూస్తున్న పరిస్థితుల్లో ఇవి మనకు బాగా అర్థమవుతాయి, మనం కల్లారా చూస్తున్నాం కాబట్టి. దేవుడు ఏం చెప్పాలనుకున్నాడంటే, నువ్వు ఆరాధిస్తున్న ఆ సూర్య భగవానుడు రా దేవుడు, నేను చీకటి కమ్మేటట్లుగా చేస్తే వెలుగు కలగజేయడం వాడు వల్ల అయితే మీరు వాడిని ఆరాధించండి. నేను చీకటి కమ్మ చేస్తే వెలుగు కలగజేయడం వాడి వల్ల అవుతుందేమో చూడండి అని చెప్పడానికి దేవుడు చీకటిని రప్పించినట్లుగా కూడా 10:21-23 చూస్తున్నాం. నాలుగు చాలా కీలకమైంది, చిట్ట చివరిది, ఫరో పూర్తిగా బెండ్ అయింది ఏంటంటే, సంహారక దూత చేత వద. రాజులు చక్రవర్తులు ఆ తరంలో కానీ ఈ తరంలో కానీ ఎట్లా ఫీల్ అయ్యేవారంటే, అహం బ్రహ్మస్మి అది వాళ్ళ భావన. మేమే దేవుళ్ళం, రాజే దేవుని ప్రతిరూపం. వాళ్ళ ముందు మొక్కాలి, వంగాలి, మోకాలం నిలబడాలి, చిటికేస్తే కన్ను ఎర్రజేస్తే అక్కడ ఉండాలి. అంతగా వాళ్ళు దేవుళ్ళము అన్నంత ఫీల్ అవుతా ఉంటే, దేవుడు రాజు దేవుడు కాదు, ఫరో దేవుడు కాదు, ఏ మనిషి దేవుడు కాదు. ఒకవేళ మీరు అనుకుంటున్నట్టుగా ఫరో దేవుడైతే, నేను ఫరో కొడుకును చంపుతున్నాను, వాడు వల్ల చేతనైతే కొడుకును బతికించుకోమని చెప్పండి. అది దేవుడు సంహారక దూతను పంపించినప్పుడు. వాడు కొడుకునే వాడు కాపాడుకోలేడు, ఐగుప్తు ప్రజల కొడుకును కాపాడతాడా? ఏ మనిషి దేవుడు కాదు, ఏ రాజు దేవుడు కాదు. దేవుడు మనుషులు దేవుళ్ళు కారు అని చెప్పడానికి నిర్గమకాండం 12:29-31 ఫరో కుమారుడు మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ కుమారుడు వరకు అందరికి తీర్పు తీర్చాడు. మనుషులు దేవుళ్ళు కారు అని చెప్పడానికి ఆయన ఈ నాలుగవ తెగులు తీసుకొచ్చినట్టుగా కూడా మనం చూడగలం. అట్లాగే దేవుడు 9:1-4 జంతువుల మీదకి తెగులు తీసుకొచ్చాడు. చదవాలి, అక్కడ కొన్ని విషయాలు మీకు అర్థం కావాలి. నిర్గమకాండము 9:1 మనం చదువుకుంటే, తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో వద్దకు వెళ్లి నన్ను సేవించుటక నా ప్రజలను పోనిమ్ము. నీవు వారిని పోనియనొల్లక ఇంకనూ వారి నిర్బంధించిన ఎడల ఇదిగో, యెహోవా బాహుబలం పొలములో ఉన్న నీ పశువుల మీద, నీ గొర్రెల మీదను, గాడిదల మీదను, ఒంటెల మీదను ఎద్దుల మీదకని గొర్రెల మీదకను వచ్చును మిక్కిలి బాధకరమైన తెగుళ్లు కలుగును. అయితే యెహోవా అది మనకు అవసరంలా. కాబట్టి 1, 2, 3 వచనాల్లో ఆయన ఏం చెప్తున్నాడంటే, వారు ఐగుప్తీయుల చరిత్రలో వాళ్ళ దేవతలకి గుర్రం ముఖం ఉంటుంది, వాళ్ళ దేవతలకి ఎద్దు ముఖం ఉంటుంది, వాళ్ళ దేవతలకి జంతువుల ముఖాలు ఉంటాయి. మనం దేవుళ్ళకి మనిషి శరీరాన్ని పెట్టి జంతువుల తలకాయలు పెట్టడం వాళ్ళ విగ్రహారాధనలో మనం చూస్తాం. ఆయన ఏం చెప్పడానికి ట్రై చేశాడంటే, నువ్వు మొక్కుతున్న ఎద్దు గాని, నువ్వు మొక్కుతున్న గాడిద గాని, నువ్వు మొక్కుతున్న గుర్రం గాని, నువ్వు మొక్కుతున్న ఏ జంతువు కాని దేవుడు కాడు, అవన్నీ నేను చేశాను, అవి నిన్ను కాపాడలేవు, వాటికి మొక్కొద్దు అని చెప్పడానికి జంతువుల మీదకి తెగుళ్ళు తీసుకొచ్చాడు, వడగండ్లను కుమ్మరించాడు, వడగండ్ల చేత జంతువుల్ని చాలా విస్తారంగా చంపాడు. ఇది భవిష్యత్ తరాలకు అన్నిటికీ పాఠంగా దేవుడు చేసిన కార్యాలు. ఇంకా దేవుడు ఐగుప్తులు తీర్పు తీర్చిన విషయాలు చూస్తే 8:6-9 వచనాల్లో కప్పలు పంపించాడు. ఎందుకయ్యా కప్పలు పంపించావంటే, కప్పను కూడా వాళ్ళు ఆరాధించారు, కప్పలకు పెళ్లి చేస్తే వర్షాలు వస్తాయట, వర్షాకాలంలో కప్పలు వస్తాయి, కప్పలు వస్తాయి కాబట్టి ఇక కప్పను కూడా వాళ్ళు ఆరాధించారు, పేలును ఆరాధించారు, ఏగలను ఆరాధించారు, మిడతలను ఆరాధించారు. అన్ని దేవుళ్ళే. వాళ్ళ అజ్ఞానం, వాళ్ళ అవివేకం, ఏది దేవుడు ఏది దేవుడు కాదో, దేవుడు ఎంత ఉన్నతుడో, ఆయన ఎల్ ఒలాం గాడ్, ఆయన సర్వోన్నతుడైన దేవుడు, ఎల్ ఎల్యోన్ గాడ్, మనం ధ్యానం చేసినట్టుగా సర్వోన్నతుడైన దేవుడు, ఆయనకి ఎవరో సాటి కాదు, ఏ రూపాన్ని ఆయనకి సాటి చేయకూడదు అది ఆయన చెప్పాలనుకున్నాడు అన్నట్లుగానే ఆయన వాటికి తీర్పు తీర్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుడు ఆ రోజు ఐగుప్తిని కొట్టిన తర్వాత అప్పుడు దాకా ప్రపంచంలో ఈజిప్టే సివిలైజ్డ్ నేషన్ గా ఉంది, యోసేపు కాలంలో మహాసామ్రాజ్యంగా ఉంది, ఎప్పటికీ మరలా ఐగుప్తు కోలుకొని ఆ స్థాయికి రాలేకపోయింది. అంత పని చేశాడు, అంత తీర్పు తీర్చాడు, నడ్డిరి చేశాడు, గర్వం పొగరు అంత అని చేశాడు. అది ఇప్పటికీ మనకి గొప్ప పాఠమే. అయితే మనం సాతాను మెయిన్ వెనకాల చూస్తున్న కారణం ఏంటంటే, దేవుడు ఆరాధన కోరుకున్నాడు, దేవుడు మానవుని హృదయాన్ని కోరుకున్నాడు, దేవుడు తన పిల్లల ప్రేమను కోరుకున్నాడు, దేవుడు మాత్రమే ఆరాధించబడాలి దేవుడు కోరుకున్నాడు. సాతాను నేను దేవుడు కావాలనుకున్నాడు. అది మనం మూలంగా కీలకంగా చూడాల్సిన మాట. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఈ మాట చదువుకోవాలి. 14వ అధ్యాయం 12వ వచనం. తేజో నక్షత్రమ వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుంచి పడితివి. ఎందుకు పడిపోయాడు, ఎక్కడ పడిపోయాడు, ఎందుకు ఇలా జరిగిందంటే, 14వ వచనం, మేఘ మండలం మీదకి ఎక్కుదును. 13వ వచనంలో కూడా, నేను ఆకాశమునికి ఎక్కుదును, దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనం హెచ్చుంతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును. అండర్లైన్ చేయండి, మహోన్నతునితో నన్ను సమానుడుగా చేసుకుందును. నేను దేవుణ్ణి అవ్వాలి. దేవుడు ఎలాగైతే అన్నిటికీ అర్హుడో, పూజార్హుడో, మహిమకు ఘనతకు అర్హుడో, వీడికి అర్హత లేకపోయినా స్వయంభవుడు కాకపోయినా నేను దేవుడిగా ఎందుకు ఉండకూడదు అనుకున్నాడు. అదొక్కటే సాతాను పుట్టడం గల కారణం. వాడు ఇప్పుడు భూమి మీద ఉండి ఏం చేస్తున్నాడు, నువ్వు నీ దేవుణ్ణి ఆరాధించుకో అనేవాడా? ససేమిర ఒప్పుకోడు, నేను నీకు దేవుణ్ణి, నేను నీకు రాజుని, నేను నీకు ప్రభువుని, నువ్వు నాకు మొక్కాలి, నువ్వు నా మాట వినాలి, నువ్వు నేను చెప్పింది చేయాలి. కంప్లీట్ గా మన ఆరాధన కొరకు వాడు అన్ని పనులు చేస్తాడు, బెదిరిస్తాడు లేదా ప్రలోభ పెడతాడు లేదా మోసగించుతాడు, ఏదో ఒక రకంగా. ఒకే ఒక్కటి వాడి ఉద్దేశం, నువ్వు వాడికి మొక్కాలి. నేను దెయ్యాన్ని నాకు మొక్కంటే నువ్వెందుకు మొక్కుతావు? మొక్కవు. నేను దేవుణ్ణి అంటే మొక్కుతావు. నువ్వు దేవుడు అని చెప్పు నన్ను ఎట్లా నమ్మమంటావు అంటే నీకేం కావాలి? దేవుడు అయితే ఏదైనా ఒక అద్భుతం చేస్తాను. నువ్వు నమ్మడానికి, నువ్వు మొక్కడానికి, నువ్వు ఆరాధించడానికి ఏం చేయమంటావు అని చేస్తాడు. నువ్వేం చేయమంటావు అని చేస్తాడు. చేయడానికి అంత శక్తి ఉందంటే ఉంది. దేవుని అంత శక్తి లేదు, వాడు సర్వశక్తిమంతుడు కాదు, గాని శక్తిలోనుడు మాత్రం కాదు. భూలోకం అంతటిని ఆపరేట్ చేస్తున్నాడు, సర్వ భూమిని స్వాధీనపరుచుకున్నాడు. వాడు అంటాడు లూకాసు వార్త నాలుగవ అధ్యాయం ఐదవ వచనం. అప్పుడు అపవాది ఆయన తీసుకొని పోయి భూలోక రాజ్యాలన్నిటిని ఒక నిమిషంలో ఆయనకు చూపించి, అండర్లైన్ చేద్దాం, ఈ అధికారం అంతయు, ఈ రాజ్యముల మహిమ నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉంది. అది ఎవరికి నేను ఇయ్యగొరుదునో వానికిత్తును. కాబట్టి నువ్వు నాకు మొక్కితివా? ఏం కావాలట? ఇస్తాను. రాజ్యాలు ఇస్తాను, రాజ్యాల మహిమను ఇస్తాను, వైభవాన్ని ఇస్తాను, ఆస్తులు ఇస్తాను, ఏం కావాలో చెప్పు, అవన్నీ ఇస్తాను. నాకు మాత్రం ఏం కావాలంటే 7వ వచనం, నీవు నాకు మొక్కితివా. నిర్గమకాండ 20:3 ఆయనకు మాత్రమే మొక్కండి, ఆయన మాత్రమే పూజించాలి, ఆయన మాత్రమే సేవించాలి, ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఒకవేళ ఆయన కాకుండా వేరొక దేవుడిని ఆరాధిస్తే మాత్రం ఆయన కాలుతుంది. నేను రోషం గల దేవుణ్ణి అన్నాడు. సాతానికి అదొక్కడే కావాలి, నువ్వు మొక్కడం కావాలి, నువ్వు ఆరాధించడం కావాలి, నువ్వు ప్రేమించడం కావాలి, నువ్వు పూజించడం కావాలి, నువ్వు లోపడ్డం కావాలి. ఏం చేయమంటారు చేస్తాడు. ఏమండి, కాలం మారుతా ఉంది. జనరేషన్స్ వెంబడి జనరేషన్స్ లో చాలా మార్పులు వస్తున్నాయి. వాళ్ళకి పాడి పంటలు లాభదాయకం కాబట్టి పొలాలకు నేలను ఆరాధించారు, పంటలను ఆరాధించారు, పశువులను ఆరాధించారు, జంతువులను ఆరాధించారు. వాళ్ళకి కళ ముందున్నవన్నీ కూడా దేవుళ్ళు అయిపోయాయి. 21వ సెంచురీలో 21వ శతాబ్దంలో చాలా సైన్స్ డెవలప్ అయిన తర్వాత ఈరోజు చాలా రూపాల్లో కూడా మారాడు. అల్టిమేట్ గా వాడికి కావాల్సింది నువ్వు మొక్కటం. నాకు మొక్కు. నిన్ను మోకాల మీద తీసుకురావడానికి, నీ చేతులు జోడించేటట్లుగా చేయడానికి, నీ ఆరాధన దొంగిలించడానికి, నీ హృదయంలో తిష్ట వేయడానికి వాడు రూపాలు మార్చుకున్నాడు. బైబిల్ ఆ మాట చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఏ రూపంలో వాడు ఈరోజు ఉన్నాడు, ఏ రూపాల్లో అవతరించాడు, ఏ రూపం ద్వారా మన ఆరాధనను వాడు కోరుకుంటున్నాడు. ఆరాధన అన్న మాట దగ్గర ఇలాగా కాళ్ళ మీద పడి దండం పెట్టడం మాత్రమే కాదు. అందుకే మనం నిర్గమకాండ 20:4 ప్రేమించటం, ద్వేషించటం, ఒక మాట మనం చదువుకోవాలి, ఒక మాట మనం చదువుకోవాలి. ఆయన ఆది నుంచి మాట్లాడుతున్నాడు, ఇప్పుడు అదే మాట్లాడుతున్నాడు. ఏం కావాలయ్యా నీకంటే, నన్ను నువ్వు ప్రేమించాలి, అది ఆయన కోరుకునేది. నన్ను నువ్వు ప్రేమించాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయానికి వెళ్దాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో ఏం కోరుకుంటున్నాడు చూడండి దేవుడు. 4, 5 వచనాలు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4, 5 వచనాలు. ఇశ్రాయేలు విను, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అంటే ఆయన వంటివాడు ఇంకెవడో లేడు, ద్వితీయుడు లేడు, ఒకే ఒక్కడు, వన్ అండ్ ఓన్లీ గాడ్, ఆయన ఒక్కడే. కాబట్టి నువ్వేం చేయాలి? 5, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను సేవించాలి కాదు, ప్రేమించాలి. సేవించటం, ప్రేమించటం రెండు ఇంటర్చేంజ్గా వాడబడుతున్న పదాలు. చాలాసార్లు మనకేమర్థమవుతుందంటే, చేతులు జోడిస్తామేమో గాని హృదయాన్ని ఇవ్వం. చాలాసార్లు పెదాలతో ప్రేమించాము అని చెప్తాం గాని హృదయపూర్వకంగా ప్రేమించాం. చాలాసార్లు పై పై భక్తి అంత నమ్మదగింది కాదు. అసలైంది ఏంటంటే హృదయంలో నుంచి రావాలి. మన ఆరాధన హృదయంలోంచి రావాలి. మన స్తుతి హృదయంలోంచి రావాలి. మనం చేసేవన్నీ హృదయపూర్వకంగా చేయాలి. దేవుడు మందు నుంచి కోరుకుంటుంది అదే. ఏం కావాలట? పూర్ణ హృదయంతో ప్రేమించు, పూర్ణ మనసుతో ప్రేమించు, పూర్ణ వివేకముతో ప్రేమించు, పూర్ణ శక్తితో ప్రేమించు. నీ దేవుడైన యెహోవాని అలా నువ్వు ప్రేమించాలి. దేవుడు హృదయపూర్వకంగా ప్రేమించాలని కోరుకున్నాడు కాబట్టి నీ హృదయానికి చాలా డిమాండ్ వచ్చింది. కాబట్టి శత్రువుకి నీ హృదయమే కావాలి, శత్రువుకి నీ హృదయం కావాలి. ఇప్పుడు నీ హృదయం కావాలంటే నీవు హృదయాన్ని ఇవ్వడానికి ఏ రూపంలోకి వస్తే హృదయాన్ని ఇస్తావు? కాబట్టి వాడి ఎంపిక చేసుకున్న రూపం ధనం, మనీ అని బైబిల్ చెప్పిందా? అవును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం మనం చదువుతున్నాం. 24, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనారడు. కింద ఫుట్నోట్ లో తర్వాత మాట, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించను, లేదా ఒకరిని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించను. మీరు దేవునిని సిరికిని దాసులుగా ఉండనారరు. There are 2 masters. ఇద్దరు యజమానులు, ఒకడే దాసుడు. ట్రయాంగిల్ స్టోరీ. ఒక పక్క దేవుడు, ఒక పక్క దెయ్యం, మధ్యలో నువ్వు. నువ్వు దేవునికి, దేవుణ్ణి ప్రేమించడానికి దేవుడు అర్హుడు. నీదంతా ఆయందే, నువ్వు ఆయన ప్రేమించాలి. వీరు అర్హుడు కాదు, దొంగ. కాని నువ్వు ప్రేమించాలంటే ఏం చేయాలి? దేవుళ్ళ కనబడాలి, దేవుడిగా నమ్మ పలకాలి, దేవుడి రూపం ఎత్తాలి, దేవుడు చేసేవన్నీ నేను చేస్తున్నాను అని చెప్పాలి. ఇక్కడ 24వ వచనంలో దేవునికి సిరికి, దేవుడు ఒకడే అద్వితీయుడు, ఇంకొకడు లేడు. సిరి ఎవరి రూపం? వాడి రూపం కాదా? లూకాసువార్తలో ఇంకా ఇలా రాయబడింది. లూకాసువార్త 16వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ అక్కడ దాసుడు సేవించటం అన్నమాట. సేవించడం అంటేనే ఆరాధనలండి. ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండడం అంటే ఆరాధనే. అంతకంటే ఇంకా చక్కటి పదం ఇక్కడ వాడబడింది 16:13, ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపలేడు. సేవించటం వర్షిప్, ఆరాధన, ప్రేమించటం, దానికోసమే మాట్లాడుతున్నాడు. ఏ సేవకుడును ఇద్దరు యజమానులు సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును, మీరు దేవునిని సిరిని సేవింపలేరు. ఆరాధనకు దేవుడు అర్హుడు. ఆస్తులు లేకపోతే సిరి సంపదలు ఆరాధనకు అర్హులు కావు. నీ అవసరాలు తీర్చుకోవడానికి వాడుకోవాలి. దేవుడు నీ నెత్తి మీద ఉండాలి, డబ్బులు నీ పాదాల కింద ఉండాలి. దేవుడు నీ హృదయంలో ఉండాలి. దేవుణ్ణి నీ కలిగిందంత ఇచ్చి ఆరాధించాలి. కానీ దేవుడు బయట ఉండి తలుపు తాడుతున్నాడు, వాళ్ళు అప్పుడు తిష్టేసి కూర్చున్నాడు. డబ్బు డబ్బు అంతా డబ్బే, బతికేదే డబ్బు కోసం, డబ్బే దైవం. దేవుడి దగ్గరకు వచ్చేది కూడా డబ్బు కోసమే, ముడుపులు చెల్లించేది డబ్బు కోసమే, కానుకలు వేసేది డబ్బు కోసమే, భక్తి చేసేది డబ్బు కోసమే, సేవ చేసేది డబ్బు కోసమే, చదివేది డబ్బు కోసమే, ఉద్యోగాలు డబ్బు కోసమే. ఏం చేసినా నాకేంటి లాభం, అంతా డబ్బు కోసమే. యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఆయన మాట్లాడిన మాట ఇది, మీరు దేవుణ్ణి సిరిని సేవింపలేరు. ఇప్పుడు బైబిల్లో మాటలు కాదు, అప్పుడు బైబిల్లో మాటలే. అప్పుడు మేబీ డాలర్ కాదు, అప్పుడు మేబీ రూపాయి కాదు, అప్పుడు ఇప్పుడుకున్నంత గిరాకీ, ఇప్పుడుకున్నంత అప్పుడైతే వస్తువులకు విలువ ఉండేది, ఇప్పుడు కాసులకు విలువ ఎక్కువైపోయింది. అయినా ఆయన మాట సత్యం. అప్పుడే ఈ మాట మాట్లాడితే నిజంగా 2000 సంవత్సరాల పాటు సర్వలోకం డబ్బుకి దాసోహం కావట్లేదా, మొక్కట్లేదా, ఆరాధించట్లేదా అంటే అవును అనే చెప్పాలి, అవును అనే చెప్పాలి. ప్రపంచ మతాలన్నిటినీ చూస్తే ప్రపంచ మతాలన్నిటిలో కూడా డబ్బుకి వాళ్ళు ఏ స్థానం ఇచ్చారంటే, డబ్బుకి ఏ స్థానం ఇచ్చారంటే దేవత స్థానం ఇచ్చారు. దేవుడు అన్నారు, దేవుడు అన్నారు, లక్ష్మీదేవి, కుబేరుడు. చైనా వాళ్ళేమో షాషెన్ హ్యా, గ్రీకులేమో ప్లూటో, నార్స్ వాళ్ళు ఊడిన్, టిబెట్ వాళ్ళేమో 5 జంభాల. వీళ్ళందరూ ఎవరంటే డబ్బిచ్చే దేవుళ్ళు, డబ్బిచ్చే దేవుళ్ళు. కానీ నీ చేతులు ఉన్న బైబిల్ ఏమంటుందంటే దేవుడు కాదు, దేవుడు కాదు. ఎవరు మరి? కొలసిలకు రాసిన పత్రిక 3:5. కొలసిలకు రాసిన పత్రిక 3:5 మనం చదివితే 3:5 ఇలా అన్నాడు, కావున భూమి మీద ఉన్న మీ అవయవాలను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, అండర్లైన్ చేద్దాం, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అన్నాడు. వద్దు, మంచిది కాదు, దూరంగా ఉండండి, అబ్బే కాదు, చంపరా దాన్ని అన్నాడు. లేకపోతే నిన్ను చంపుతుంది. ఏది? డబ్బా? అవును అవును అవును. వాడు ఎలాంటి రూపంలోకి వచ్చాడంటే సర్వలోకం పైసామే పరమాత్మ హే అన్నారు. ఏ పరమాత్మ? పైసాలో పరమాత్మ ఉన్నాడా? ఆత్మ ఉంది, పరమాత్మ కాదు. పైసాలో ఆత్మ ఉంది, లోకమంతటిని మభ్య పెడుతుంది, లోకమంతటిని మభ్య పెడుతుంది. ఆరాధిస్తున్నారు డబ్బుని, డబ్బు కోసమే పనిచేస్తున్నారు, డబ్బు కోసమే బ్రతుకుతున్నారు. సమయం అంతటిని మనీగా కన్వర్ట్ చేసుకుంటున్నారు, ఆరోగ్యాన్ని మనీగా కన్వర్ట్ చేసుకుంటున్నారు, తెలివితేటలు మనీగా కన్వర్ట్ చేసుకుంటున్నారు, శక్తి సామర్థ్యాలను మనీగా కన్వర్ట్ చేస్తున్నారు. దానికి లోకం ఏమందంటే అబ్బా సక్సెస్ గా దాన్ని మాట్లాడుతుంది. లోకం అంతటికి ఒకటే ధ్యాసం, ఇంకేమి లేదు, డబ్బు 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 డబ్బు. నీ బైబిల్ అంటుంది అది విగ్రహం, అది విగ్రహారాధన, అది సాతాను ఎంపిక చేసుకున్నాడు, సాతాను అక్కడికి వచ్చి కూర్చున్నాడు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం, అందరూ చెడిపోవడానికి మూలం, అన్ని నేరాలకు మూలం, అన్ని నేరాలకు మూలం. ప్రభుత్వాలు కొన్నిసార్లు కొన్ని మాటలు చెప్తాయి, మద్యపానాన్ని నిషేధిస్తాము. ఎందుకు నిషేధించారంటే డబ్బులు తగ్గిపోతాయి. నీకు ఆరోగ్యం కావాలి, డబ్బు కావాలి, డబ్బే కావాలి. అలా అంటే జనం తిడతారు కాబట్టి మేము మాయ మాటలు చెప్తాం. కానీ మా మద్యం పాలసీ చాలా ఇంపార్టెంట్, బాగా డబ్బులు తాగి తాగి వాళ్ళు చచ్చిపోయినా పర్లేదు, మాకు డబ్బు వస్తే చాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం, వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధకుడై ఉండు లోభి అయినను. లోభత్వం విగ్రహారాధనట, లోభత్వం విగ్రహారాధనట. లోభత్వం అంటే దాచుకోవటం, కోరుకోవటం, పిసినారిగా ఉండటం, లోభత్వం. చిన్నప్పటి నుంచి బాగా నేర్పిస్తారండి, ఏం పెట్టాలట, ఏం పెట్టాలట, సేవింగ్ బాక్స్ పెట్టాలి. ఎందుకో దాచుకోవడం నేర్పాలి. దాచుకొని ఏం చేయాలి, ఆరాధించాలి, మొక్కాలి, సేవించాలి, చిన్నప్పుడు నేర్పించాలి. అవునవును అవునవును. బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట, నువ్వు దేనికి మొక్కకూడదు, దేనికి సాగిల పడకూడదు, దేనిని పూజింపకూడదు, ఆరాధించకూడదు, ప్రేమించకూడదు. వాడు డబ్బు సంపాదించాలి, అల్టిమేట్ గా డబ్బును మనం బాగా ప్రేమిస్తున్నాం, డబ్బులు సంపాదించే ప్రతి మార్గాన్ని ప్రేమిస్తున్నాం. అందులో ప్రొఫెషన్ ఒకటే, ప్రొఫెషన్ ఒకటే. మీరు దేవుడు మీరు హృదయాలు తెరవాలి. ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ కొంచెం కలవరం ఉంటుంది. దేవుడు పనిచేస్తే మాత్రం సత్యం అర్థమవుతుంది. దేనికోసం పిల్లల్ని పెంచుతున్నారు, దేనికోసం చదివిస్తున్నారు, ఎవరు కాలు పట్టిద్దామని, ఎవరు పాద సేవ చేయాలని, దేవుని కాలు పట్టుకోవాలనా, దేవుని సేవ చేయాలనా, దేవుడికి మొక్కాలనా, దేవుణ్ణి ఆరాధించాలనా, కాదు కాదు, డబ్బు సంపాదించాలి. బాగా చదువుకొని ఎలాంటి ఉద్యోగం, సాదా సీదా ఉద్యోగం కాదు, 24 గంటలు బిజీ ప్యాకేజ్, మంచి ప్యాకేజ్, బోల్డ్ డబ్బులు, బోల్డ్ డబ్బులు. దాని కొరకు ఉద్యోగం, ఏదో పని చేస్తున్నాము అవసరమైనంత, అంతకుమించి ఎక్కువ వద్దు అన్నట్టుగా కాదు పని చేయట్లా. ఒక ఆయన ఇలాగ అన్నాడట, సెలవు రోజు డ్యూటీకి రాకపోతే ఏమి సెలవు అయితే రావా, నీకు డ్యూటీ పట్ల డివోషన్ లేదని అడిగాడట. నిజమే, డ్యూటీని ఎట్లా చేయాలట, డివోషన్లా చేయాలట. డివోషన్ దేవుడికి చేయాలా, డబ్బుకి చేయాలా, డబ్బుకే చేయాలి, డబ్బుకే చేయాలి. పని దేవత, పని దేవత. నేను ఇస్రాయేలీల చరిత్రలో ఐగుప్తుల మీదకి దేవుడు తీర్పు తీర్చినప్పుడు 10 తీర్పులు తీసుకొచ్చాడు, 10 దేవతలకు తీర్పు తీర్చాడు. నేను ఒక 5 దేవతలను పరిచయం చేద్దాం అనుకున్నాను. అందులో డబ్బు దేవుడు మాత్రమే పరిచయం చేయగలిగాను. డబ్బు సంపాదించడానికే మనం చదువుతున్నాం, డబ్బు సంపాదించడానికే ఉద్యోగాలు చేస్తున్నాం, డబ్బు కోసమే అన్ని చేస్తున్నాం. ఇంకొక 4 దేవతలు ఉన్నారు. ప్రభు చిత్తమైతే తర్వాత ధ్యానాల్లో మనం ధ్యానం చేద్దాం. అల్టిమేట్ గా నేను చెప్పడానికి ఇష్టపడే మాట, ఈ కాన్ఫిడెన్స్ మీకు డబ్బులు తీసుకొచ్చే కాన్ఫిడెన్స్ కాదు. డబ్బులు వచ్చే పనులు మీరు మనస వాచ కర్మన రోజుకి 8 గంటలు 10 గంటలు చేస్తున్నారు. ఇది డబ్బులు వచ్చే పని కాదు, దేవుణ్ణి సంపాదించుకునే పని, దేవుణ్ణి ఆరాధించే పని. ఏమీ ఆశించకుండా అన్ని ఇచ్చిన దేవుడు. నిజంగా ఒక మాట అన్నాడండి ఆయన 127వ కీర్తన 3వ వచనం, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం. దేవుడు అన్నాడు మనిషి ఆస్తి అన్నాడు. లోకం అంటుంది మనిషి కాదు, మనిషి కాదు మెటీరియల్ ఆస్తి అంటుంది. ఇప్పుడు మనిషికి విలువ పోయింది, మెటీరియల్స్ విలువ వచ్చింది, డాలర్కి విలువ వచ్చింది, గోల్డ్కి విలువ వచ్చింది. అవసరమైతే డబ్బు కోసం మనిషిని చంపేస్తారు, మనిషిని చంపేస్తారు. ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి గెంటేస్తారు, కానీ డబ్బులు మాత్రం బీరువాళ్ళు దాచుకుంటారు. అన్ని ప్రయారిటీస్ తలకిందులైపోయి మానవత విలువలు మంట కలిసిపోతున్నాయి. ప్రేమ చల్లారిపోతుంది, భక్తి కూడా కమర్షియల్ అయిపోయింది. సత్యంలో ఈ విషయాలు అర్థం చేసుకున్నప్పుడు, సత్యంలో ఈ విషయాలు అర్థం చేసుకున్నప్పుడు అన్ని మోసాల నుంచి బయటకు వస్తాం. ఈ ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31. కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమును నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మను స్వతంత్రులుగా చేయనని చెప్పగా, ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. ప్రతి మోసం నుంచి సత్యం విడిపిస్తుంది. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, వాక్యాన్ని చదవడానికి, వాక్యానుసారంగా జీవించడానికి, దేవుడికి దగ్గరికి అవడానికి దేవుడు మన మధ్య అనుదిన సహవాసాన్ని కడుతున్నాడు. ఇందులో కొనసాగటం, అల్టిమేట్ గా దేవుడికి దగ్గరికి కావటం, అలాంటి మైండ్ సెట్ తోటే సహవాసం నడిపిద్దాము. దేవుణ్ణి సంపాదించుకోవడానికే ఆయన సన్నిధిలోకి, సంఘంలోకి వద్దాం. అటుకృప ఈ నూతన సహవాసానికి, గ్రేటర్ రాయలసీమ 11 బ్యాచ్ సహవాసానికి మనందరికీ ఆయన అనుగ్రహించిన గాక. ఆమేన్.